చిత్రాఖ్యనిచ్చే. అందుకే నీ పేర్లు కూడా చిత్రంగానే ఉంటాయి, చిత్రాఖ్యములు. విచిత్రమైన పేర్లు కలిగిందానికి. ఓ చోట కుముద అని ఉంటుంది, ఓ చోట వారాహి అని ఉంటుంది, ఓ చోట నిత్య అని ఉంటుంది, మరో చోట భేభత్సిని అని ఉంటుంది, విజయ అని ఉంటుంది. ఇలాంటి అనేక నామములు, అన్నీ విచిత్రమైన పేర్లే. అటువంటి పేర్లు కలిగిన ఎప్పుడూ ఉండే నీకు నమస్కారం. జీవులు నిత్యం ఉండరు, కానీ నీవు నిత్యం ఉండే సత్యానికి. అమ్మ ఎప్పుడు అక్కడే ఉంటుంది, అమ్మ రూపం అలాగే ఉంటుంది, ఆ శక్తి అంతటా అలాగే ఉంటుంది, ఆ శక్తిలో మార్పు ఉండదు. ఇన్ని ఉన్న నీవు సుఖదే అంటే సుఖమునిచ్చుదానా అని సంబోధిస్తున్నారన్నమాట దేవతలు. ఓ సుఖమిచ్చేదానా, నమస్తే నమః తే. తే అంటే నీకు నమః నమస్కారం. అమ్మ ఎప్పుడు సుఖము తప్ప దుఃఖం ఇవ్వదు, అది సుఖమని మనకు తెలియదు. కరోనా రోగానికి కనిపెట్టిన మందు ఉంది, అందులో కాస్త వేపరసం కదా, చేదు ఉండొచ్చు, కానీ ఆ చేదు రసం కడుపులో కడితే నీ శరీరం తీగా అందంగా ఉంచుతుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. తాత్కాలికంగా అది చేదు, కానీ లోపలికి వెళ్ళాక ఎంత లాభం. షుగర్ పేషెంట్కి కొంచెం చేదుగా ఉండే వేపచిగుళ్ళు కడుపులో కడితే మంచి ఔషధం. ఇంజక్షన్ కొడిచినప్పుడు ఒక్కసారి చురుక్కు మనచ్చు, కానీ ఆ ఇంజక్షన్ వల్ల లోపలికి వెళ్ళే మందు వల్ల నీ ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే కొన్ని కూరగాయలు వగరుగా ఉంటాయి, కానీ కడుపులో కడితే చాలా ఉపకారం చేసి పెడతాయండి. ఏ విధముగా అయితే పైకి బాధగా కలిగి లోపలికి వెళ్ళాక ఆరోగ్యాన్ని ఇస్తాయో ఔషధాలు, అలాగే నీవు కూడా మానవులకి అప్పుడప్పుడు మొట్టికాయలు వేసినా కొంచెం బాధలు కలిగించినా చివరికి మాత్రం శాశ్వత సుఖమే ఇస్తావు. ఇనుము కొలిమిలో బాగా కాలిన తర్వాత సమ్మెటతో కొడితే అప్పుడు దానిలో ఉన్న తుప్పు పోయి ఆ సమ్మెట దెబ్బల వల్ల అది కొడవలిగానో కత్తిగానో సోలంగానో ఏదో ఒక ఆయుధంగా మారుతుంది. లేకపోతే ఉత్తి ఇనుమును అక్కడ వారేస్తే అది కత్తి అవ్వదు, కత్తిని బాగా కొట్టాలి కొట్టాలి. వాడు అలా ఉంచుతాడు, తిప్పుతాడు, ఎర్రగా కాలిన తర్వాత ఆ ఇనుమును కొట్టి అంతగా పదునుగా ఉండే కత్తిగా, కొడవలిగా, కత్తిపేటగా, నెత్తిపేటగా ఇలా తయారు చేస్తాడు. అలాగే బంగారం కూడా బాగా కాచి నాలుగు దెబ్బలు కొట్టి అప్పుడు ఉంగరంగా ఏదో తయారు చేస్తాడు. దీనివల్ల దెబ్బలు తిన్న ఉంగరం అయ్యో నాకు దెబ్బలు తగులుతున్నాయని అనుకుంటే ఇప్పుడు ఇది ఉంగరం అవ్వదు. దెబ్బలు తింటున్న ఇనుము బాధపడితే ఒక గొప్ప ఆయుధం అవ్వదు. ఉలి దెబ్బలు తింటున్నటువంటి రాయి గనక బాధపడి బాబోయని ఏడిస్తే ఇవాళ పూజలు అందుకునే విగ్రహం కాదు. అలాగే నీ పరీక్షల వల్ల బాధపడేవాళ్ళు బాధపడ్డం మాని ఇది అమ్మ పరీక్ష, నేను అమ్మని నమ్మాను, ఆ అమ్మ నన్ను తప్పక రక్షిస్తుంది అని సుఖదే నమస్తే అనుకుంటే వారి కష్టాలన్నీ తొలగించి సుఖమిస్తావు. అటువంటి నీకు నమస్కారం. నువ్వు మోక్షమే ఇస్తావు. ఈ లౌకిక సుఖాలు ఉండే లెక్కే ఉంది. మోక్షప్రదే ముగ్ధ శశాంక చూడే ముగ్ధస్మితే మోహన భేద దక్షే ముద్రేశ్వరి చర్చిత రాజతంత్రి ముద్రాప్రియే దేవి నమో నమస్తే. మోక్షమిచ్చే నీకు నమస్కారం. అందమైన అష్టమి నాటి చంద్రరేఖని శిరస్సున పెట్టుకున్న నీకు నమస్కారం. అమ్మవారు కూడా చంద్ర రేఖని ధరిస్తుంది, అది అష్టమి నాటి చంద్ర రేఖ. అటువంటి చంద్రరేఖ ధరించిన నీకు నమస్కారం. ఇక అమ్మ నవ్వుతుందిట, అది ముగ్ధమైనటువంటి నవ్వు అనమాట. ఆ నవ్వు చూస్తే మనం పరవశించిపోతాం. అనేక రకాలైన మోహనాకారాలు కలిగిన నీకు నమస్కారం. అమ్మవారికి ముద్రేశ్వరి అని పేరు. అనేక ముద్రలు ఉన్నాయి అమ్మకి. చతుర్విశతి ముద్రలు గాయత్రికి, ద్వాత్రిశతి ముద్రలు 32 ముద్రలు లలితాదేవికి, 27 పరమేశ్వరి ముద్రలు, ఇలాంటి రకరకాల ముద్రలు ఉన్నాయి. మురుగి ముద్ర, యోని ముద్ర ఇత్యాది అనేకములైన ఉన్నాయి. అందుకే యోని ముద్ర, త్రికండేశి, త్రిగుణాంబ, త్రికోణగ ఇలాంటి ముద్రలు అమ్మకి చాలా ఉన్నాయి. ఈ ముద్రాస్వరూపిణివైన నీకు నమస్కారం. ముద్రలు అంటే ఇష్టం కనుక ముద్రాప్రియే, ముద్రాస్వరూపిణే కాదు ముద్రలంటే కూడా ఇష్టంట. అటువంటి నీకు నమస్కారం. మళ్ళీ కిందేమంటున్నాడు, ముద్రలు ఎరగని వాళ్ళు అమ్మ మాకేమీ తెలియవని నమస్కరిస్తే కూడా సంతోషిస్తాం. నిర్ముద్రాప్రియ, ఏ ముద్ర తెలియని వాళ్ళు అందరూ, ఎక్కువ మంది పాప ముద్రలు అంటే ఎరగని వాళ్ళే ఉంటారు కదండి. అందరూ ఉపాసకులు ఎలా ఉండగలుగుతారు? ఉపాసన చేయలేని వాళ్ళు, మాకు ముద్రలు రావు, మంత్రములు రావు, ఏమీ తెలియదు, సాధన అంటే ఏమిటో తెలియదు, మేము అమ్మని ఎలా పొందాలి అనుకుంటే అప్పుడు అమ్మ ఏముంది, నాకు ముద్రలు ఒకవేళ మీరు చూపించలేకపోయినా పర్వాలా, నేనున్నానని నమ్మి నా వెంటపడినా తరింపజేస్తాను. అలాగే నీ ముద్రలు నేర్చుకోద్దని కష్టమా? ఏ కవిత్వం అక్కర్లేదని కాదు, కవిత్వం నేర్చుకో. ఎంత నేర్చుకున్నా రాకపోతే ఏం చేయాలి? నా వల్లగా అవడం లేదు, నీకు దండం పెడుతున్నాను, అన్నంత మాత్రం చేత అమ్మ అనుగ్రహిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మానవుడు సంపూర్ణముగా ఉపాసన అంటే ఏమిటో తెలుసుకోలేడు. మనమేంటి, జగద్గురుడు ఆదిశంకరుడు చెప్పాడు నాకే ఏమీ చేత కదని. ఆదిశంకరాచార్యుడు అంటే శంకరుడని మీకు తెలుసు. ఆయనకి ఏదైనా చేత కాదు అంటే మనం ఒట్టి చేత కాని వాళ్ళ కింద లెక్క. ఒక ముక్కలు చెప్పాలంటే ఆయనకి చేత కాదని మనం అన్నామంటే మనం చవట్ల కింద లెక్క. ఎందుకంటే ఆయనే శివుడు, మంత్రశాస్త్రాలన్నీ ఆయనలో ఉన్నాయి, అనేక స్తోత్రాలు, అనేక రకాల పాండిత్యాలు, ఆయనకున్న భాషాజ్ఞానంకి ఎవ్వడికీ లేదు ఈ ప్రపంచంలో. ఎన్ని స్తోత్రాలు రాశాడండి, గణేశ స్తోత్రం రాశాడు, శివానందలహరి, సౌందర్యలహరి, లక్ష్మీ నృసింహం, అవధేహి కరావలంబం అంటూ నారసింహుణ్ణి అభయం కోరుకుంటూ రాసినటువంటి స్తోత్రం ఉన్నది. కరావలంబ స్తోత్రం అంటారు దాన్ని. భద్రాద్రి వెళ్ళి రాముడి మీద వామాంకస్థిత జానకీ పరిళసత్ కోదండ దండంకరి అంటూ ఆయన మీద స్తోత్రం రాశాడు. ఆంజనేయుడి మీద దారిత దశముఖ కీర్తి పురతో మమపాతు హనుమతో మూర్తి అని ఆయన మీద రాశాడు. స్వామివారి మీద భుజంగ ప్రయాతం అనే స్తోత్రం వల్లీ దేవసేనా సమేతుడైన కుమారస్వామి మీద రాశాడు. ఇలా ఒకటి కాదు, ఆయన రాయని అంటూ లేదు, ఆయన టచ్ చేయని దేవుడు ఉన్నాడు. అన్ని అపూర్వ స్తోత్రాలే. ఇన్ని రాసిన ఆయన ఏమన్నాడో తెలుసా చెట్ట చివరన? నమంత్రం నోయంత్రం తదపి చనజానే స్తుతి మహో నచాహ్వానం ధ్యానం తదపి చనజానే స్తుతి కథా నజానే ముద్రాస్తే తదపి చనజానే విల్లపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. అమ్మా నాకు ఏమొచ్చు, ఏమీ రాదు, మంత్రం తెలియదు. నీ గురించి ఎన్నో మంత్రాలు ఉన్నాయి, అందులో ఏ మంత్రం ఎలా ఉంటుందో తెలియదు, ఆ మంత్రాన్ని ఎలా అనుష్ఠానం చేయాలో తెలియదు. అందుకని నా మంత్రం పోనీ యంత్రము తెలుసా, శ్రీచక్రం అంటే ఎన్నో యంత్రాల గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటే సిగ్గేస్తూ ఉంటుంది నాకు. శ్రీచక్రం ఎలా ఉంటుంది, భూప్రస్థారం ఏమిటి, మేరు ప్రస్థారం ఏమిటి, అందులో బిందువు ఎక్కడుంది, నా బంధు ఎక్కడుందో తెలియటం లేదు. అనేక యంత్రముల గురించి చెబుతూ ఉంటారు జనం, అవి తెలియదు. పోనీ స్తోత్రాలు చేయటం వచ్చా, అవి తెలియదు. పురాణములు తెలుసా, అవి రావు. నజానే ముద్రాస్తే, అమ్మవారికి ఎన్నో ముద్రలు ఉన్నాయని విన్నాం, ఈ ముద్రలు తెలియదు. ఈ రెండు వేళ్ళు ఇలా పెట్టి చూపుడు వేళ్ళు దానికి తగిలించి నెత్తి మీద పెట్టుకుంటే మురుగి ముద్ర అంటారు. ఇలా దేవతాలయంలోకి వెళ్ళి అమ్మవారు ఎక్కడున్నా అక్కడ నమస్కారం చేస్తే ఈ మురుగి ముద్రకి సంతోషించి తొందరగా ప్రసన్నురాలవుతుంది అని మంత్రశాస్త్రం చెబుతున్నది. అందుకే గుళ్ళోకి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు, శ్రీచక్రరాజ నిలయైనటువంటి అమ్మని చూచినప్పుడు, పరమేశ్వరి సన్నిధానానికి వెళ్ళినప్పుడు మురుగి ముద్రం ప్రదర్శయేత్తు అని శ్రీచక్రోపాసనలో ఉంటుంది. ఆ మురుగి ముద్ర లాంటి ముద్రలు నాకు తెలియదు అంటాడు. అన్ని ముద్రలు వేసినాయి అంటే నాకు ఏది పెర్ఫెక్షన్ లేదు, నాకేం తెలియదు. ఎంత వినయవంతుడండి ఆయన. పోనీ విలపనం ఏడవడం కూడా రాదు. మా అమ్మ రక్షించని నీ కోసం నీ కాళ్ళ దగ్గర పడి ఏడ్చుట కూడా తెలియదు. ఏం తెలియదు అంటే ఏంట్రా, ముద్రలు రావు, మంత్రం రాదు, యంత్రం రాదు, కథలు రావు, స్తోత్రాలు రావు, లేక పురాణములు రావు, ఏవి రావు అంటావు, మరి ఏమొచ్చు అని అడుగుతావేమో. నాకు వచ్చింది ఒకటే, తదనుసరణం క్లేశహరణం. నాకేమీ తెలియపోయినా నువ్వున్నావని నమ్మి నీ వెంట పడ్డం వచ్చు. మా అమ్మ ఉన్నది లోపల, ఆవిడ విగ్రహం కాదు, ఆవిడ నన్ను రక్షిస్తుంది అని నిన్ను అనుసరిస్తే చాలు, అదే క్లేశహరణం, క్లేశములను కష్టములను తొలగిస్తుంది అని నాకు తెలుసు అన్నాడే. ఇప్పుడు చెప్పండి, ఆయనే అలా అంటే మనమేమో నాలుగు ముక్కలు నేర్చేసుకుని, అమ్మ బాబాయ్ నేను మంచి పండితుండండి, పండిట్ అని పెట్టేసుకోవటం, నేను మహాత్ముడిని, నాకు ఉపాసన వచ్చు అనుకుంటే ఏమొచ్చు, ఏమీ రాదు. తెనాలి రామకృష్ణుడు వారికి సర్వం వచ్చు అన్నట్ట. వారికి సర్వంగు వచ్చు అనడానికి ఎంత చమత్కారముగా వెళ్ళారు బాబు. వారికి సర్వం వచ్చు, ఇంకెంతకు మించి ఎవరు దెప్పక్కర్లా, మహానుభావులు వాళ్ళు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, మనకి ఏమీ చేత కాదని చివరికి రెండు చేతులు తొడిచి దండం పెట్టడం చాలు. అటువంటి నీకు నమస్కారం. ముద్రా ప్రియవి, ఏ ముద్రా తెలియకపోయినా నీ ఉన్నావని నమ్మిన వారిని అనుగ్రహిస్తావు, నీకు నమస్కారం. షడంగదేవి పరివారాకృష్ట, నీకు నమస్కారం. దివ్య ఔషధాలతో నీ అభిషేకము చేసి ఆ ఔషధ రసాన్ని తీర్థంగా తీసుకున్న వాళ్ళని అనుగ్రహించే నీకు నమస్కారం అని
అమ్మని అత్యంత భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేశారు దేవతలంతా. అప్పుడు అమ్మవారు, నాయనలారా మీకేం కావాలో కోరుకోండి అనగా, ఈ భండాసురుడి చరిత్రని శ్రద్ధతో పారాయణం చేసిన వాళ్ళు విన్నవాళ్ళు వీళ్ళందరినీ అనుగ్రహించి, భండుడి చరిత్ర అందరికీ ఒక గుణపాఠం కావాలి. భండాసురుడిలాగా విచిత్రమైన కోరికలు కోరడం, విచిత్రమైన ప్రాణులు సృష్టించడం ఎప్పటికీ ప్రపంచానికి మంచిది కాదనే విషయం లోకానికి తెలియాలి అంటూ ఉండగా, ఇంతలో అక్కడికి రతీదేవి వచ్చింది. గొల్లును ఏడుస్తూ వచ్చి, అమ్మ శివుడు బాగానే ఉన్నాడు, ఆయన మూడవ కంటి నుంచి వచ్చిన వంట వల్ల మా ఆయన గూడిదైపోయాడు, నేను ఒక్కదానే బాగా ఉన్నాను, ఆయన్ని పెళ్లి చేసుకున్న పార్వతీ బాగుంది, ఆ మన్మధుని భస్మం నుంచి పుట్టిన భండాసురుడు ఇంతకరకు సుఖంగా ఉన్నాడు, వాడు బూడిదయ్యాడు, మధ్యలోనే నేను ఏమీ లేకుండా అయిపోయాను, నా భర్తని నాకు ప్రసాదించవా, నేను ఆయన లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేను, రక్షించు రక్షించు రక్షించు, నా భర్తను నాకు ప్రసాదించు అని కాళ్ళు పట్టుకుని గొల్లుమని ఏడ్చింది. అప్పుడు మన్మధుణ్ణి మళ్ళీ బతికిస్తానని ఈ చచ్చిపోయిన భండాసురుడి యొక్క భస్మం తీసుకుని కామేశ్వరుడి ముఖం మీద పూసి, కామేశ్వరుడి ముఖాన్ని చూచి ఈ భస్మం నుంచి మళ్ళీ మన్మధుణ్ణి యథాతథంగా బతికించేసింది ఆవిడ. అందుకే అప్పటి నుంచి అమ్మవారికి మన్మధుడికి తిరిగి శరీరం ఇచ్చిన మాత అని పేరు వచ్చింది. అప్పుడు రతీదేవి తన భర్తతో కలిసి, అమ్మ ఈశ్వరుడి నేత్రం వల్ల దగ్ధమైన నా భర్త శరీరం నాకు ఇచ్చావు, శాశ్వతంగా నిన్ను సేవిస్తాం, ఈరోజు నుంచి రతిప్రియ అని నీకు పేరు వచ్చేలా దీవించన్నది, అందుకే అమ్మవారికి రతిప్రియ అంటే రతీదేవికి ఇష్టురాలయ్యిందనమాట. ఇప్పుడు మన్మధుడు కూడా, నేను నీ పుత్రుణ్ణి, నువ్వు బతికించావు కనుక అది కూడా కామేశ్వరుడి ముఖం మీద ఈ విభూతి వేసి తద్వారా నాకు పునర్జన్మిచ్చావు కనుక ఈరోజు నుంచి నేను నీకు కూడా పుత్రుణ్ణి, నువ్వు ఏం చెబితే అది చేస్తాను, నీ ఆజ్ఞ ఏమిటి అనగా, వత్స ఆగచ్చ మనోజన్మం నభయం తవ విద్యతే మత్ప్రసాదాత్ జగత్సర్వం మోహయా వ్యాహత సుఖః. వత్స, ఇక ఈరోజు నుంచి నీకు ఏ భయమూ లేదు, మళ్ళీ భవిష్యత్తులో నీకు భస్మం అయిపోయే యోగం ఉండదు, నా అనుగ్రహం వల్ల నువ్వు ఈ దేహంతో దివ్య దేహంతో తిరుగుతావు, లోకంలో అందరినీ వ్యామోహితుల్ని చేస్తావు, నా భక్తుల హృదయంలో ప్రవేశించిన వారిలో పవిత్రమైన కామాన్ని తప్ప దుష్కామాన్ని ప్రవేశపెట్టవు, భవిష్యత్తులో శ్రీకృష్ణ పరమాత్ముడిగా విష్ణువు అవతరిస్తాడు, ఆయనకి లక్ష్మీదేవి రుక్మిణి అనే పేరుతో భార్యగా వస్తుంది, వారిద్దరికి నువ్వు ప్రద్యుమ్నుడు అనే పేరుతో కొడుగ్గా పుడతావు, పుట్టి శంబరాసురుణ్ణి సంహరిస్తావు, కొంతకాలం పాటు భూమి మీద ఉండి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతావు, నువ్వు స్వేచ్ఛామూర్తివి కందర్ప, ఇక నిన్ను ఎవరైనా నిందిస్తే చాలు, అటువంటి వాళ్ళకి పునర్జన్మ పదే పదే వచ్చుగాక, అందుకే మన్మధుణ్ణి తిట్టకూడదు, అటువంటి తన్ నిందాం ఏ కరిష్యంతి, నిన్ను ఎవడు నిందిస్తాడో వాడు పదే పదే జన్మలెత్తుతాడు, అంటే మళ్ళీ 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 పుడతాడు పెరుగుతాడు చస్తాడు, చీటికి వాటికి మన్మధా దుర్మార్గాన్ని తిట్టకూడదు, మన్మధుడిని ఎందుకు తిట్టడం, మన్మధుడు మనలో పవిత్రమైన ఒక సృష్టి కార్యానికి కావాల్సిన కామాన్ని నింపుతాడు, అపవిత్రమైన కామం మనలో ఉంటుందంటే దానికి గల కారణం మన బుద్ధిలో లోపం, అది మన్మధునిలో లోపం కాదు అని పలికింది ఆవిడ. ఈ 62వ శ్లోకంలో స్పష్టంగా చెప్పారు, త్వన్ నిందాం ఏకరిష్యంతి, నిన్నెవరు నిందించినా వాడు నన్ను నిందించినట్టే, అది దోషం అన్నది ఆవిడ. ఇక అనంగుడికి మళ్ళీ బాణాలు వేయించింది, రతీ మన్మధులిద్దరిని ఆశీర్వదించి పంపించింది, వరసగా పార్వతీదేవి అమ్మవారి చేతికి బంగారపు గాజులు ఇచ్చింది, లక్ష్మీదేవి పాద నూపురాలు బంగారంతో తయారు చేసిన నూపురాలు ఇచ్చింది, ఆ తదనంతరం మహాసరస్వతి వచ్చింది, అమ్మవారికి ఒక కిరీటాన్ని ఇచ్చింది, హిమవంతుడు వచ్చాడు, అమ్మవారికి శాశ్వతంగా మరొక సింహాన్ని ప్రసాదించి వెళ్ళాడు, ఇలా దేవతలంతా వారికి వారికి తోచినటువంటి కానుకలన్నీ అమ్మవారికి సమర్పించారు, కొందరు మణులు ఇచ్చారు, కొందరు గొడుగులు ఇచ్చారు, కొందరు కుండలాలు ఇచ్చారు, కొందరు నూపురాలు ఇచ్చారు, కొందరు వస్త్రాలు ఇచ్చారు, కొందరు పసుపు కుంకుమ ఇచ్చారు, ఇవన్నీ సేకరించి అమ్మ అందరూ చూస్తూ ఉండగా అదృశ్యమైపోయింది. అప్పుడు ఈ అగస్త్యుడి కథంతా వింటూ పులకించిపోయి అదృశ్యమైపోయిన అమ్మ మళ్ళీ భూమండలంలో ఏ ఏ ప్రాంతాలలో కొలువయ్యింది, ఎక్కడెక్కడ శ్రీ లలితా పరాభట్టారికి ఉందో అవన్నీ చెప్పు విని తరిస్తానన్నాడు. అయితే చెబుతున్నాను, ముందుగా
అదృశ్యమైన అమ్మ భూమండలంలో ఓడ్యాణపీఠంలో గిరిజాదేవి అనే పేరుతో నిలబడింది. ఓడ్యాణపీఠ నిలయ అనే లలితా శాసనంలో ఉన్నది. భండాసుర వధ పూర్తయిన తర్వాత మొట్టమొదటి పీఠం భూలోకంలో ఆవిడ ద్వారా వచ్చినటువంటిది ఓడ్యాణపీఠం. అదే ఇప్పుడు మనకి ఒరిస్సాలో ఉంటుంది. ఒరిస్సాలో జాజ్పూర్ దగ్గర ఓడ్యాణపీఠం ఉంటుంది. ఎప్పుడన్నా మీరు పూరి వెళ్ళి ఆ పూరి నుంచి వరుసగా ఇవన్నీ చూసుకోవచ్చండి. భువనేశ్వర్, ఈ జాజ్పూర్, అక్కడ ఓడ్యాణపీఠంలో అమ్మవారిని చూసి తరించవచ్చు. మేము మా అదృష్టవశాత్తు చూసాం. అక్కడే ఒక వైతరణి నది కూడా ఉంటుంది. ఆ వైతరణిలో స్నానం చేసిన వాడు నరకానికి వెళ్ళడని శాస్త్రం. భూలోకంలో యవలోకంలోని వైతరణి నదిని పవిత్రంగా ప్రవహించేలాగా చేశాడు విష్ణుమూర్తి. ఆ వైతరణి ఇప్పుడు ఆ గిరిజాదేవి సన్నిధానంలోనే ఉంటుందన్నమాట, ఓడ్యాణపీఠంలో. అక్కడికి వచ్చేది అమ్మవారు. వచ్చి యమధర్మరాజు గారి భయంతో ఉన్నటువంటి వాడిని రక్షించింది. పూర్వం ఒకప్పుడు యమధర్మరాజు గారు, ఆయన కూడా అహంకరించాడండి. ఆయన కూడా నేను తలుచుకుంటే ఎవడ ప్రాణమైన తీసేస్తాను, నాకు దాక్షిణ్యం లేదు, నేను ధర్మమూర్తిని, పక్షపాతం లేనివాడిని, ఆయువు తీరితే కన్న కొడుకునైనా సరే సంహరిస్తాను అనేవాడు ఆయన. మొదట్లో ఆయన నిజంగా ధర్మమూర్తి, సందేహం లేక యమధర్మరాజు అంటే ధర్మమూర్తి కాదని ఎవరంటారు, ధర్మమే ఆయన రూపంలో ఉన్నది, ఆయనకి ఏ పక్షపాతం లేదు, ఆయువు తీరిందంటే ఎవరినైనా పట్టుకుపోతాడు ఆయన. కొంతకాలానికి జనం బాగా పొగడ్డం మొదలెట్టాక ధర్మకర్మ కఠినుణ్ణి, నేను గొప్పవాడిని అనుకున్నాడు ఆయన. ఇలా ఉండగా ఆ కాలంలో ఈ ఓడ్యాణపీఠం యొక్క చరిత్ర తెలియాలంటే ముందు ఈ కథ తెలుసుకోవాలి. ఓడ్యాణుడు ఒక మహర్షి ఉండేవాడు పోరు. ఇప్పుడు మనం ఈ ఒరిస్సాలో ఉన్న ఓడ్యాణపీఠము అనే స్థానం ఆయనది. ఆయన తపస్సు చేయటం వల్ల ఓడ్యాణ మహర్షి పేరు మీదుగా ఆ పీఠానికి ఓడ్యాణపీఠం అని పేరు వచ్చింది. మనుషుల పేరు మీదుగా పేర్లు వస్తాయిగా. మార్కండేయుడు ఉంటే మార్కండేయుడు పురాణం అన్నాం, శివుడు ఉంటే శివపురం అన్నాం. అలా ఆయా ప్రాంతాల్లో కొంతమంది గొప్పవాళ్ళ పేర్ల మీద కూడా ఊళ్ళు వస్తాయన్నమాట. ఈ ఓడ్యాణుడి పేరు మీదుగా ఆ ప్రదేశం ఓడ్యాణపీఠం అయింది. ఈ ఓడ్యాణుడు మహాతపస్యాలి. ఈయన చాలా కాలం అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని చతుర్భుజములతో, నాలుగు భుజములతో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుని రోజూ పూజించేవాడు. ఆ కాలంలో అక్కడ ఈ వైతరణి నది లేదు, అమ్మవారి పీఠం మాత్రమే ఉన్నది, అమ్మవారు మాత్రమే ఉన్నది. అప్పుడు ఆవిడ్ని కేవలం గిరిజాదేవి అనేవారు. 10,000 సంవత్సరముల పాటు ఓడ్యాణ మహర్షి గిరిజాదేవిని ఆ ప్రాంతంలో పూజ చేసి మెప్పించాడు. ఇలా ఉండగా ఆయనకు ఆయువు తీరిపోయింది. ఎవడైనా ఆయువును కొంతకాలం పోయిన తర్వాత ముగించుకుని ఈ ప్రాంతం విడిచి వెళ్ళవలసిందే. ఎంత గొప్పవాడైనా భూమి మీద పుట్టాడంటే శరీరం విడిచిపెట్టక తప్పదు. అందుకే మన శరీరమును శరీరము అంటాం. శరీరము అంటే అర్థం ఏంటి? శీర్యతే ఇది శరీరం. శీర్యతే, శిథిలమైపోయేది, జీర్ణమై నశించిపోయేది కనుక శరీరం. శరీరం అంటే దాని అసలు అర్థం ఏంటనమాట? నశించిపోయేది. ఎప్పటికీ నశించకపోతే దాని శరీరం అనరు, దాన్ని ఏమంటారు? దివ్యదేహము అంటారు. మానవ శరీరం ఎత్తినవాడు ఎంత గొప్పవాడైనా చచ్చిపోక తప్పదు. మన కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోయారు? మందాతా చ మహీపతి కృతయుగాలంకార భూతో గతః సేతుర్యే నమోదధౌ విరచితః క్వాసౌ దశాశ్యాంతకః అన్యే చాపి యుధిష్ఠిర ప్రభృతయః యాతా దివం భూపతే నైకే చాపి సమంగత వసుమతి నూనం త్వయా యాస్యతి. కృతయుగంలో, కృతయుగానికి అలంకారం వంటి మహానుభావుడు మాంధాత అని ఒక చక్రవర్తి ఉన్నాడు. అటువంటి మాంధాత అనే మహారాజు కూడా కృతయుగానికి పేరు తెచ్చిపెట్టినటువంటి ఆయన కూడా శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు ఈ భూమిని పట్టుకెళ్ళలేకపోయాట. మాంధాత ఎంతకాలం పరిపాలించినా ఆయన చచ్చిపోయాక ఆయనతో పాటు ఈ భూదే వెళ్ళలేదండో. ఆయన అయోధ్య నగరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు ఏకంగా రావణుణ్ణి సంహరించిన వాడు విష్ణుమూర్తి అవతారం ఆయన. ఆయన 11,000 సంవత్సరాలు పరిపాలించాడు, అవతారం సాధించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన భూమిని ఇక్కడే వదిలేడు, ఆయనతో పాటు భూమి వెళ్ళలేదు. ఆయన అంతటి రాజుగారు రామచంద్రుడే వెళ్ళిపోయాడు. ఇక ద్వాపరయుగంలో ధర్మరాజు లాంటి మహానుభావులు ఎంతోమంది పరిపాలించారు, వారు వెళ్ళిపోయారు. యాతా దివం వారంతా స్వర్గానికి పోయారు, వాళ్లతో పాటు భూదేవి వెళ్ళలేదు. ఇక నీతో భూదేవి వస్తుందేమో అని భోజుడు వాళ్ళ పిన్నాన్నగారికి ఒక పద్యం రాశాడండి, నువ్వు ఈ భూమిని పట్టుకుపోతావేమో నీతో అంటాడు ఆయన. మిగతా కథంతా పక్కన పెడితే ఎంతమంది మహానుభావులు ఈ భూమిని పరిపాలించారు. అసలు జగద్గురుడు కృష్ణుడు, కృష్ణం వందే జగద్గురు అంటున్నాం, ఆయన అవతారం సాధించి వెళ్ళిపోయాడు కానీ భూమిని ఎక్కడో వదిలేశాడు కానీ ఆయన శరీరాన్ని అట్టే పెట్టలేదే. కావాలని ఎక్కడో సముద్ర తీరంలో ఎవరికీ కనపడకుండా దూరంగా వెళ్ళి అవతారం సాధించాడు ఆ మహాత్ముడు. కాబట్టి భూమి మీద పుట్టాక దేవుడైనా సరే జీవుడిలాగా శరీరం విడిచిపెట్టాలి అని ఒక సత్యాన్ని వాళ్ళు తెలియజేశారు. ఎవడు ఎంత గొప్పవాళ్ళమైనా శరీరం విడిచిపెట్టకుండా ఉండం. కానీ భగవంతుడికి ఒక లక్షణం ఉంది, కొంతమంది కారణ జన్మల్ని ఎక్కువ కాలం ఉంచుతాడు భూమి మీద. వాళ్ళు కొంతకాలానికి శరీరం విడిచిపెట్టినా కొంచెం దీర్ఘకాలం జీవిస్తారు. మార్కండేయుడు ఉన్నాడు, ఎన్ని కల్పాలు చూశాడు. పరశురాముడు ఉన్నాడు, ఆయన కూడా రెండు మూడు కల్పాలు ఉంటాడు. ఇంకా భూమి మీద చిరంజీవులని పిలువబడేటటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. అందులో ఒక ఏడుగురు స్పెషల్ కేటగిరీ. వాళ్ళల్లో అశ్వత్థామ, బలిర్, వ్యాస, హనుమాంశ్చ, విభీషణ, కృప, పరశురామశ్చ సప్తైతే చిరజీవిన. ఈ ఏడుగురు ప్రత్యేక చిరజీవులు. ఈ ఏడుగురు కలియుగాంతం వరకు భూమి మీదే ఉంటారు. కలియుగం అంతమయ్యాక అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. బ్రహ్మగారు ఆయువు అయ్యేదాకా హనుమంతుడు ఎక్కువ కాలం ఉంటాడు అనుకోండి, ఆయన వీళ్ళతో పోల్చలేము. ఇంకా 49 ఏళ్ళు బ్రహ్మగారికి ఆయువు ఉంది కదా, బ్రహ్మగారి 49 ఏళ్ళు పూర్తయ్యేదాకా ఆయన భూమి మీదే ఉంటాడు. బ్రహ్మగారు 49 ఏళ్ళు అయిద్దాయని మీరు క్యాలిక్యులేట్ చేయడానికి నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పక్కర్లా. కానీ వాళ్ళు కూడా ఏదో నాడు వెళ్ళిపోతున్నారు. అంతవరకు ఉండే అవకాశం భగవంతుడు కొందరికే ఇస్తాడు, తక్కిన వాళ్ళంతా తక్కువ కాలంలో వెళ్ళిపోతారు ఎంత గొప్ప వాళ్ళైనా సరే. ఈ ఓడ్యాణుడు 10,000 సంవత్సరాలు జీవించాక ఆయనకు ఆయువు తీరింది. ఒక రోజున వెళ్ళి ఆయన అమ్మవారి పాదాలకి భక్తితో నమస్కరించి, జగదంబ ఇక నన్ను నీలోకానికి పట్టుకుపో, నీ పాదాలు చూడకపోతే ఒక క్షణం ఉండలేను, 10,000 సంవత్సరములు ఈ ప్రాంతంలో నీ పాద దర్శనం చేసుకుంటూ నిత్యం నిన్ను పూజించాను, ఇక్కడెక్కడ నది లేకపోతే నా కన్నీళ్లతో నిన్ను అప్పుడప్పుడు అభిషేకించాను, నూతినీళ్లతో అభిషేకించాను, నిన్ను ప్రీతితో పూజించాను, ఇప్పుడు ఆయువు తీరుతున్నది, ఇక నేను నీ లోకానికి వెళ్ళిపోతాను, నన్ను ఇంకెక్కడికి పంపించదు, ఎందుకంటే నిన్ను చూడకపోతే ఆ రోజు నేను బతకలేను, నిన్ను చూడని దినములు నింద్యములవు, నిన్ను చూడకపోతే ఆ రోజు పనికి మారిన రోజు. ఎంత గొప్ప మాట అండి అది. ఈ పద్యాన్ని శ్రీశైలంలో సాక్షి గణపతి దగ్గర రాశారు, నిన్ను చూడని కన్నులు నింద్యములవు. ఈసారి సాక్షి గణపతి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ పద్యం ఉంటుంది చూడండి, నిన్ను చూడని దినములు నింద్యములగు, నిన్ను నుడువని జహ్వత నీరసంబు, నిన్ను పలుకని జన్మంబు నిత్యము వృధ, కన్నులను చూచి మమ్ముల గారవింపు. ఈ పద్యం అక్కడ చాలా కాలం నుంచి ఉన్నది కానీ అది ఎవరిదో తెలియలేదు. ఓసారి నన్ను అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీశైలం ప్రభ, శ్రీశైల ప్రభ పత్రిక ఉంటుంది కదా, ప్రభ ఎడిటర్ గారు అనిల్ కుమార్ గారు, పరమభక్తుడు గురువు గారు అంటే చాలా భక్తి, ఆయన లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ శ్రీశైల ప్రభ వంటి పత్రికలు చక్కగా నడుస్తున్నాయి. ఒక్క శ్రీశైలానికే భగవంతుడు కాస్త మంచివాళ్ళని పంపుతూ ఉంటాడు ఎందుకో కానీ, శివుడు కవ్య కరుణతో అటువంటి వాళ్ళు పంపుతూ ఉంటాడు. ఆయన ఏమండి ఈ పద్యం చాలా కాలంగా ఇక్కడ రాయబడి ఉందండి, ఇది ఎందులోనూ గురువుగారు తెలియట్లేదు, ఎవరడిగా చెప్పట్లేదంటే ఇది భాగవతంలో 11వ స్కంధంలో ఉంటుందండి, పోతన గారి శిష్యుడు వెలిగంధల నారయ్య రాశాడండి అని చెప్పాను. అప్పుడు ఆశ్చర్యపోయి ఆ పుస్తకం చూశారు, ఇది భాగవతం 11వ స్కంధంలో ఉంటుంది, పోతన గారి శిష్యుడు రాశాడు దాన్ని, దాన్ని అక్కడ రాశారు వాడు. నాకు ఆ పద్యం చాలా ఇష్టం, ఎందుకంటే నేను పోతన భాగవతం ఆమూలాగ్రం కంఠస్థం చేయటం వల్ల ఈ పద్యం అందులో ఉందని తెలిసింది, లేదా నాకు తెలియదు కదా. ఎంత మంచి పద్యం అండి అది. ఇది పోతన గారు రాయలేసాము, ఆయన శిష్యుడు రాశాడు విచిత్రంగా. కృష్ణుడు అవతారం చాలిస్తూ ఉంటే కృష్ణుడి కాళ్ళ దగ్గర పడి ఏడుస్తూ అంటాడనమాట ఎవరు, ఆయన సారథి దారుకుడు. కృష్ణ నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బతుకుతాను, ఇంతకాలం నువ్వు రథంలో కూర్చునుంటే నీకు ముందు కూర్చుని ఆ రథం తోలేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీకంటే వయస్సులో పెద్దవాడిని, నన్ను వదిలేసి నన్ను నువ్వు వెళ్ళిపోతావా, నీ దారి నువ్వు వెళ్ళిపోతావా అని ఎంతో బాధపడి నిన్ను చూడని దినములు నింద్యములగు అన్నాడు ఆయన. నిన్ను చూడకపోతే ఆ రోజు వేస్ట్, పరికిమాలిన దినం అది, అది నిజమైన దినం అంటే. నిన్ను నుడువని జక్వత నీరసంబు, రసము అంటే ఆనందం, రసము లేకపోతే నిన్ను రసము నీరసము అంటే ఆనందము లేకపోతే దాన్ని నీరసం అంటారు. నీరసం అంటే అర్థం ఏంటి, ఆనందం లేకపోవట. ఇప్పుడు వ్యవహారంలో మనవాళ్ళంతా నీరసంగా ఉందంటే ఏ ఆనందం లేదని అర్థం అండోయ్, అంతేగాని ఇంకేం దానికి అర్థం వేరేం లేదు. ఏంటో నీరసంగా ఉంది అంటే అర్థం ఏంటనమాట, లోపల ఎక్కడ శాంతి ఆనందం లేవు. ఈ నాలుకతో కృష్ణ వాసుదేవ అని రోజు నిన్ను తలుచుకునేవాడిని, అందులో నువ్వు రథంలో కూర్చోవడం వల్ల అస్తమానము కృష్ణ 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 అంటూనే నీ వెంట తిరిగాను, ఇప్పుడు నాలుకతో నిన్ను స్తుతించడానికి నువ్వు కనపడవు, అప్పుడు ఈ నాలుక ఆనందం లేనిదైపోతుంది, రసము లేనిదైపోతుంది, దీనికి రుచి తెలియదు. నిన్ను నుడువని పలుకులు నిష్ఫలములు, నిన్ను పలకడానికే భాష ఉపయోగపడాలి, ఈ భాషతో నిన్ను పలకపోతే ఆ భాష కూడా నిష్ఫలం. కన్నులను చూచి మమ్ముల గారవింపు అంటాడు కృష్ణుడు బాణం దెబ్బతిని అవతారం చాలించబోతూ ఉంటే, నీ కళ్ళు విప్పి నన్ను చూచి మళ్ళీ నన్ను ఆనంద పెట్టవా, గౌరవించవా అని ఏడిస్తే కంగారు పడకు. ఎవరికైనా వియోగం తప్పదు. నేను శరీరం విడిచిన కొంతకాలం తర్వాత నువ్వు ఈ ద్వారకలో ఉన్న వాళ్ళని రక్షించి అన్ని చోటికి పంపేశాక, నా భార్యలందరినీ తరో చోటికి అప్పగించాక, అర్జునుడికి నా శరీరం అప్పగించాక, అప్పుడు చిట్ట చివరి నా దగ్గరకు వస్తావు, నా సేవ చేసిన వాడిని నిన్నెలా వదులుతాను రాని, అయినా ఎన్నాళ్ళు నా రథం నడిపావు, నన్నేమో తొట్లో కూర్చోబెట్టావు, నాకు సేవ చేసావు, అటువంటి నిన్ను వదలను, భగవంతుడికి గురువుకి చేసిన సేవ వృధా కాదండోయ్ అన్నాడు ఆయన. కాకపోతే ఆయన దగ్గరికి వైకుంఠానికి వెళ్ళేలోపు ఇతడు పడిన బాధ ఎంత బాధో తెలుసా, అలమటించిపోయాట. కృష్ణుడు శరీరం విడిచిపెట్టిన 100 ఏళ్ళు బతికాడు దారుకుడు. ఆ 100 ఏళ్ళు ఆయనకి ఒక దినం ఒక యుగం అయ్యిందన్నారు. హిమాలయ పర్వతాలు గడిపోతాడు నడి చివరిలో, వెళ్ళిపోయి అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటూ కృష్ణ కృష్ణ అని అన్నం మానేసి తలుచుకుని 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 అప్పుడు అవతారం చాలించాడు. 100 ఏళ్ళు అన్నం మానేసి మంచినీళ్ళు మానేసినా ఆయనకి మరణం రాలేదట. సమయం రాందే, ఆయువు తీరందే, పోయే కాలం రాందే, ప్రాణం పోదు, మనం ఎంత గెంచుకున్నా చావు, చావు ఉందే, అది రానంత వరకు మనం ఎంత ప్రయత్నం చేసినా రాదు, వచ్చిందా అదే సత్యచావు, దాన్ని ఎవడో ఆపలేడు. అందుకనే ఓ మృత్యుదేవత నువ్వు ఎలా ఉంటావో తెలియదు, నిన్ను చూసిన తర్వాత బయట ప్రజలకి వివరించి చెప్పలేను అంటాడు ఒక్కనిగా. మృత్యుదేవతని కళ్ళారా చూశాక ఎలా చెప్పగలుగుతాం మృత్యువు ఎలా ఉంటాడు అని, చెప్పలేము కదా, మరి చెప్పేవాళ్ళు ఉంటారు కానీ అందరూ చెప్పలేరు కదా. అందువల్ల ఎప్పటికీ భగవత్ స్వరూపాన్ని విడిచి ఉండలేని భక్తులు అలాగే అంటారు కనుక, ఓడ్జాడు అమ్మా ఆయువు తీరిపోతోంది, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నన్ను నీ లోకానికి పట్టుకుపో అన్నాడు. అప్పుడు అమ్మంది, నీ ఉపాసన గట్టిది, నువ్వు కలియుగాంత వరకు భూమి మీద ఉండి నన్ను పూజించవలసిందే, నీకు ఆయువు ఇస్తున్నాను అన్నది. అదేవిడి తెలియనాడు, ఇంతే, నువ్వు కలియుగాంత వరకు ఈ పీఠం దగ్గరే ఉంటావు, ఇక్కడ నీకోసం ఒక నది కూడా రాబోతున్నది, ఆ నదిలో స్నానము చేసి ఆ నదీ జలములతో రోజు నన్ను తెల్లవారుజామున అభిషేకిస్తావు, నన్ను పువ్వులతో పూజిస్తావు, నీ పేరు మీదుగా ఈ పీఠం ఓడ్యాణ పీఠం అవుతుంది. ఇంత పూర్వం వరకు కేవలం గిరిజాదేవి సన్నిధానం, కానీ భవిష్యత్తులో ఓడ్యాణ పీఠం అని పిలువబడుతున్నారు, కానీ నువ్వేం చెబితే అదే తల్లి అన్నాడు. కానీ మరి అమ్మ, యమధర్మరాజు గారు ఒప్పుకుంటాడా, యముడు ఆయువు తీర్చి వచ్చి ప్రాణం పట్టుకుపోతాడుగా, ఆయన దగ్గర ఒక పాశం ఉంటుంది, దాన్ని యమపాశం అంటారు, ఆ యమపాశానికి చివరి గాలం ముళ్ళు లాంటి ముళ్ళు ఉంటుంది, యముడు ఏం చేస్తాడు ఆ పాశాన్ని గిర్రమని తిప్పి ప్రాణుల మీదకి విసురుతాడు, అంటే అందరి మీదకి రాడు ఆయన, పుణ్యాత్ముల దగ్గరికి ఆయన వస్తాడు, ఆయనే డైరెక్ట్గా ప్రాణం తీస్తాడు పుణ్యాత్ములైతే, అదే పాపాత్ములైతే ఆయన రావాలా, ఆయన దూతలు వస్తారు. అమ్మో ఆ దూతలను చూసిన తర్వాత ఇక ఇలా పురాణం వినడం ఉండదు ఇక, అందుకే ఆ దూతల్ని మనం చూడాలని కోరుకోకూడదు. నాకు నమ్మకం ఏంటంటే మీరు ఎంతో శ్రద్ధతో పురాణములు వింటారు కనుక యమదూతలు మీకు కనబడరు, మీరు అమ్మవారి దూతలనే చూస్తారు లేక విష్ణు దూతలు చూస్తారు, ఇప్పుడు కాదు ఆఫ్టర్ 100 ఇయర్స్. అందువల్ల యమకింకరుల యొక్క దర్శనం మీకు రాదన్న నమ్మకం, పాపాత్ములకు వాళ్ళు కనపడతారట, పరమ పాపాత్ములు అయితే 3 యమకింకరులు వస్తారు, ఓ మాదిరి వాళ్ళు అయితే 2 వస్తారు, ఇంకొంచెం తక్కువైతే యముడు యముడితో కూడా 1 వస్తారు, పుణ్యం పాపం చెరిసగం చేస్తే యముడే వస్తాడు, మహాపుణ్యం చేస్తే అప్పుడు వైకుంఠం నుంచో లేకపోతే కైలాసం నుంచో వస్తారు, కొద్దిపాటి పుణ్యం బాగా చేసుకుంటే స్వర్గం నుంచి దేవతలు వచ్చి మన ఆత్మలు పట్టుకెడతారు. రోజు మన ఇంట్లో కూర్చుని పుణుకులు తింటూ చెడుకులు వేసుకుంటూ సీరియల్స్ చూస్తే మాత్రం గ్యారంటీగా 3 యమకింకరులు వచ్చి తీరతారు. వాళ్ళు మట్టి కడుతున్నప్పుడు ఉంటుందండి మన ప్రాణం గజగజలాడిపోతట. భయంకరులటి వాళ్ళు భాగవతంలో రాస్తారు అజామిళోపాఖ్యంలో. కనియన్ బ్రాహ్మణుడు అంత్యకాలమున వేకం రోషనిష్ఠ్యూతులను, వాళ్ళు కోపంతో నిప్పులు కక్కుతూ ఉంటారు, వాళ్ళ కళ్ళల్లో నుంచి నిప్పురములు బయటకు వస్తూ ఉంటాయి. అంటే అంత కోపంతో చూస్తారన్నమాట వాళ్ళు. వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఘనపీనోష్ఠ వికార వక్త్ర విలసద్గర్వేక్షణోపేతులను, వాళ్ళ పెదవులు ఎంతంత లావుగా దుబ్బుల్లో ఉంటాయి, ముఖం వికారంగా ఉంటుంది, ముక్కులు ఇలా బయటికి పొడుచుకొస్తే ఒక్కొక్క ముక్కులోకి ఒక దొనపు తడిపోతుట, అంతంత పెద్ద ముక్కు కన్నాలతో ఉంటారు వాళ్ళు. గర్వంతో చూస్తూ ఉంటారు, క్రోధంతో ఉంటారు. ఇంకా జనసంత్రాసకరోద్యతాయత సుపాశశ్రేణికా హేతులను, ఈ చంపే ముందు ఆ పాపాత్ములు బెదిరిస్తారనమాట. ఎరా 27 రోజులు బ్రహ్మాండ పురాణం జరుగుతూ ఉంటే ఒక్కరోజు కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చుని మైసూర్ బజ్జీ తింటావురా, ఇప్పుడు నీ ఉసురు తీస్తున్నావురా, రారా అని కత్తులతోటి ఈటలతోటి ఇలా బెదిరిస్తారు, భయంకరంగా బెదిరిస్తారు. పాకిస్తాన్ పోలీసులు లాంటి వాళ్ళు అత్యంత క్రూరంగా చంపేస్తారనమాట, తెగ బెదిరించేస్తారట. అప్పుడండి ఈ ప్రాణం పోయేవాడు ఉంటాడే, వాడికి నోరు పడిపోయి నోట మాట రాదు కదా, వాడు ఐసీయూలో ముక్కుకి ఇలా గుడ్డబెట్టుకుని అంటూ ఉంటాడే, ఆ ఏంటనుకుంటారా బాధ, ఈ యమకింకరుల యొక్క దర్శనం అయ్యింది కాబట్టి అలా కనపడతాడు. వాడేమో ఇలా గుడ్లు తిప్పేస్తూ ఉంటాడు భయంతో. వీళ్ళేమో రారా రారా సామి రారా తొందరగా రారా అని పాడుతూ ఉంటే వీడేమో వీడిని కాపాడేవాడు లేక గజగజలాడి ఏడుస్తూ ఉంటాడు, మహాబాధ పడిపోతూ ఉంటాడు. దీన్నే మరణయాతన అంటారు. యమకింకరులు పెడుతున్న బాధ అంత భయంకరంగా ఉంటుందట. అందుకే మహాభయంకరమైన బాధ పెట్టకుండా చంపరు వాళ్ళు అంత తేలిక. పాపాత్ములను అలాగే చంపుతారు. పుణ్యాత్ములు అనుకోండి, అలా చక్కగా కూర్చుని ఏ పురాణమో వింటూ వాసుదేవ కృష్ణ అనుకుంటూ వెళ్ళిపోతారు, హాయిగా వెళ్ళిపోతారు. పాపాత్ములు తీసుకు తీసుకు వస్తారు. హననవ్యాప్తి విభీతులను కొసగా చెప్పారనమాట. ఇంకా చంపటంలో భయంకరమైనటువంటి కృత్యం చూపిస్తారు. ప్రాణుల ప్రాణం తీసేటప్పుడు మరీ 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 భయపెట్టి 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 తీస్తారు. అందుకని హనన వ్యాప్తి విభీతులు, చంపడంలో అత్యంత భయము గొలుపుతూ చంపేవారు. అటువంటి వాళ్ళు ముగ్గురిని చూశారు అంటాడు. ఆత్మానేతలు, మన ప్రాణం పట్టుకుపోతారు వాళ్ళు. ఆత్మ ఆనేత అంటే ప్రాణములను పట్టుకుపోయేవారు. అటువంటి దోతలం ముగ్గురిని చూశారట ఆయన. ఆ స్థితి చాలా భయంకరం. కాబట్టి యముడు క్రూరంగా చంపుతాడు పాపం చేసిన వాడిని. అంత తేలిగ్గా ఎవడికి ఆయు ఇవ్వడు, ఆయనకి జాలి ఉండదు, ఏ పరిస్థితుల్లోనూ ఆయన అనుకున్నది చేసి తీరతాడు. నా ప్రాణం యముడి చేతుల్లోనే పోవాలని ఒకప్పుడు బ్రహ్మగారు నా నుదుటి రాశాడు. కాబట్టి నేను ఇక్కడ కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే యముడు ఏమన్నా వచ్చి పట్టుకుపోతాడేమో అంటే యముడి సంగతి నేను చూసుకుంటాను, వాడి గురించి వదిలేసి నా పాదాలను ఆశ్రయించండి ఆవిడ. ఈయన వెళ్ళి హాయిగా గిరిజాదేవి పాదపద్మాలను ఆరాధిస్తూ హాయిగా భక్తితో జగములా దయనేలే జనని, జగములా దయనేలే జనని, సదాశివుని మనోహరిణి పదములా కొలిచేనే మదిని దేవి, జగములా దయనేలే జనని అని అమ్మనే ధ్యానించుకుంటూ కూర్చున్నాడు ఆయన. ఇంతలో ఆయనకి ఆయువు తీరిపోయింది. యముడు స్వయంగా మహిషాసురుడు కంటే కూడా భయంకరంగా ఉండే దొనపోతు మీద వచ్చాడు. యముడి దగ్గర వాహనం ఒకటి ఉంటుంది, దొండపోతు. ఆ దొండపోతు చూస్తే మహిషాసురుడు వేరే చూడక్కర్లా, అంత భయంకరంగా ఉంటుంది అది. నల్లగా ఉండి ఎర్రని కళ్ళతో పెద్ద పెద్ద కొమ్ములతో ఉన్న ఆ మహిషం మీద ఎక్కి వచ్చేట ఆయన. ఆ మహిష మెడలో పెద్ద గంట ఉన్నది, ఆ గంట ఠంగ్ ఠంగ్ అని మొగుతుంటే వీడి గుండెకాయలు టింగ్ టింగ్ అంటే అలా ధ్వని చేసుకుంటూ వస్తట. కృతాంతవాహ మహిష గ్రైవేయ ఘంటాధ్వని అన్నారు వేదవ్యాసుల వారు. కాశీఖండంలో చెబుతారు కృతాంతవాహ మహిష గ్రైవేయ ఘంటాధ్వని. తెలుగులో మహానుభావుడు శ్రీనాథుడు కూడా అద్భుతం గ్రహిస్తాడు ఆయన. అన్నో రాశి పరీత భూభువన మధ్య స్వర్ణ ఖండంబు సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ కృతపాకుండైన తట్టణాభ్యర్ణక్షోణుల 5 క్రోశముల ప్రాణాంతంబునన్మర్తుడు ఆకర్ణ్యంపండు కృతాంతవాహ మహిష గ్రైవేయ ఘంటాధ్వని. 5 క్రోశుల ప్రాంతం ఉంది కాశీలో, 5 క్రోశుల ప్రాంతం అంటే 5 రెళ్ళు 10 మైళ్ళ ప్రాంతం. ఈ సప్త సముద్రముల చేత పరివేష్టింపబడిన భూమండలంలో అత్యంత పవిత్ర క్షేత్రం వారణాసి. ఆ వారణాసిలో పంచక్రోశుల ప్రాంతం అనగా ఒక 10 మైళ్ళ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎవడైనా ప్రాణం విడిచిపెడితే అటువంటి వాడు ప్రాణం పోయేటప్పుడు యమధర్మరాజు గారి వాహనమైన దొమ్మపోతు మెడలో ఉండే ఘంటాధ్వని వినడు. అంటే ఎవడు అక్కడికి రాడు. ఎంత పాపాత్ముడైనా, కృతపాపుండైనా, అంటే నిత్యం పాపాలు చేసిన వాడైనా అక్కడ చచ్చిపోతే వాడి పాపాలు పోతాయి, వాడు ముక్తి పొందుతాడు. కాబట్టి వాడికి దొండపోతు వెడలో ఉన్న ఘంటాధ్వని వినపడదు. ఎంత గొప్ప క్షేత్రం అని అద్భుతంగా వర్ణించారు దాన్ని. కాబట్టి అటువంటి చోట తప్ప మిగతా ఎక్కడికైనా సరే ఆ ఘంటాధ్వని తప్పదు. చివరి రోజుల్లో గ్యారంటీగా అంతో ఎంతో ధ్వని వినబడుతుంది. రెండో ఇప్పుడు ఇంతకీ అటువంటి ఘంటాధ్వని చేసుకుంటూ యమధర్మరాజు గారు ఈ పీఠానికి వచ్చాడు. ఓడ్యాణ మహర్షి జపం చేసుకుంటున్న చోటుకు వచ్చాడు. ఓడ్యాణుడు కళ్ళు తెరిచి, యమధర్మరాజా వచ్చావా, నేను కూడా ప్రాణం విడిచిపెట్టాలనుకున్నాను కానీ మా అమ్మవారు ఇక్కడే ఉండి కొంతకాలం పాటు జపం చేసుకోమన్నది అనగానే ఎవరు అమ్మవారు చెప్పడానికి, నాకు ఈ పీఠం ఆవిడే ఇచ్చేసింది, అంత అధికారం నాది, పై అధికారుల మాట నేను విన్నాను, ఈ సీటు నాది, నీ ఫేటు నీది, నీ ఆయువు తీరింది, నేను పట్టుకుపోతాను అన్నట్ట. ఒకసారి అమ్మవారిని అడుగంటే అమ్మని అడగడం లేదు, బొమ్మను అడగడం లేదు, అంతే తీసేస్తానన్నాడు ఆయన. అంటే అహంకారం వల్ల ఆ మాట అన్నాడు ఆయన. నిజంగా ఒక్కప్పటి ధర్మమూర్తి అయితే ఆ మాట అండవు. ఈ పదవిలో ఉన్నాను, ఆయువు తీరిన వాడిని ఎవడైనా చంపవలసింది, ఇక్కడ రికమెండేషన్లు పనిచేయం అన్నాడు ఆయన. అని ఎవడొచ్చి నిన్ను రక్షిస్తాడో చూస్తాను, ఎవడకు పడితే వాడు వచ్చి ఆయువులు ఇచ్చేస్తే కుదురుతుందా, అప్పుడు క్రమశిక్షణ దెబ్బతిందా, క్రమశిక్షణ ముఖ్యం అని యమపాయసం పటుక్కన విసిరాడు. ఆ యమపాయసం వచ్చి ఓడ్జాండు మీద పడగానే ఆ పాయసం పటిల్మనే శబ్దంతో ముక్కలు ముక్కలే కింద పడిపోయింది. అమ్మవారి కంటి నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. ఎవడు చూస్తుండగా కాలిపిడికడు బూడిదైపోయాడు. ఎవడు క్షణాల్లో భస్మం అయిపోయాడు. దాంతో దేవతలు హాహాకారం చేశారు. యమధర్మరాజు గారి భార్య మరింత గిజగిజలాడి ఏడుస్తూ అక్కడికి వచ్చింది. మధ్యలో ఎప్పుడు మా ఆయన ఎవరో ఒకళ్ళు ఏదో చేస్తుంటారు, శివుడు ఒకసారి సోలంతో పడుతూ తనుదన్నాడు, ఇలా అయితే ఎలాగా, మా ఆయన్ని ఇప్పుడు నువ్వు బూడి చేసావు తల్లు అంటే, ఈ పీఠం అత్యంత పవిత్రమైనది, ఈ పీఠములో అమ్మవారి సన్నిధానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రాణం తీయటానికి రాకూడదు, అటు బయటకు వచ్చాక కనీసం మాట్లాడవలసింది యమధర్మరాజు. అంతేకాని అమ్మ పాద పద్మాలు ఆశ్రయించిన వాడిని పట్టుకుని ప్రాణం తీస్తానంటాడా, నేను ఆయువిస్తే కాదంటాడా వీడు. భృత్య కోటిలో ఎక్కడో కట్ట కడపట్టివాడు వీడు అనగా, అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుడు వచ్చి, పాహి జగన్మాత, వీడిని మళ్ళీ రక్షించకపోతే చాలా ఇబ్బంది, యమధర్మరాజు గారు లేకపోతే ఈ కలియుగంలో మానవులు అస్సలు మాట వినరు, వాళ్ళు పరమ పాపాలు చేసేస్తారు, ఎవడ పడితే వాడు మొత్తం గుంటూరు అంతా ఆక్రమించేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, శారదాపీఠంలో నా పీఠం అని ఇల్లు కట్టేసుకుంటాడు ఒకడు వచ్చి, అప్పుడు పద్మాకర్ గారి పురాణాలు ఎలా సాగుతాయి, యజ్ఞాలు ఎలా సాగుతాయి. కాబట్టి పాపాత్ములను అదుపులో పెట్టాలంటే యముడు ఉండవలసిందే, శిక్షించవలసిందే, రక్షించు తల్లి అనగా, అప్పుడు ఆవిడ యముణ్ణి చూపులతో మళ్ళీ బ్రతికించి, నాయన ఇక మీదట ఎప్పుడూ అహంకరించకు, ఈ పీఠం చాలా గొప్పది, ఈ పీఠంలో ఆలయం లోపల ఉన్నంత వరకు నీవు నీ శక్తులు ఎప్పుడూ ప్రవేశించకండి. వైతరిణి అనే నది యమలోకం నుంచి పట్టుకొచ్చి ఈ భూలోకంలో ఈ ప్రాంతంలో ప్రవహింపజేయి. ఈ వైతరిణి జలం భూలోకంలో అమృతం వంటి నీటికే ప్రవహిస్తుంది. యమలోకంలో ఉన్నప్పుడు వైతరిణి నది చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ నది చీవుగా, నెత్తురుగా, దుర్వాసన కొట్టేటటువంటి జలముగా, క్రిమికీటకాలతో కనపడుతుంది. అంటే మహాభయంకరంగా ఉంటుంది వైతరిణి నది అంటే. ఇక దాని గురించి వర్ణించలేం, అంత జుగుప్సగా గరుడ పురాణంలో వర్ణించారు, అన్ని పురాణాల్లో వర్ణించారు. ఆ నదీ జలం భూలోకములో ఈ క్షేత్ర ప్రాంగణంలో ప్రవహింపజేయి. ఈ జలం భూలోకంలో నిర్మలముగా ఉండాలి, అక్కడేమో వికృతంగా, ఇక్కడ పవిత్రంగా ఉండాలి. ఈ జలములో స్నానము చేసిన వాళ్ళు నరకం పొందకుండా అనుగ్రహించు. వైతరణిలో స్నానము చేసి ఈ ఓడ్యాణ పీఠంలో గిరిజాదేవి దర్శనం చేసుకున్నవాడు ఎప్పుడూ నరకానికి రాడు, ఇది నా వరము అన్నది అని తర్వాత ఓడ్యాణుణ్ణి, కలియుగ అంతవరకు ఈ పీఠంలోనూ ఉండు, నీ పేరు మీదుగా ఈ పీఠం ఓడ్యాణ పీఠం అని పిలువబడుతుంది, నేను కూడా నీ పేరు మీదుగా ఓడ్యాణ పీఠ నిలయా అనే ఒక నామం ధరించి శాశ్వతంగా ప్రజలకు లలితా సహస్రనామంలో ఆ నామాన్ని అందిస్తారు అని అమ్మ వరం ఇచ్చింది. అతడు ఇప్పుడు ఆ పీఠముగా మరి అమ్మకు సేవ చేస్తున్నాడు. ఆ ఋషి పేరు మీదుగా ఆ పీఠం ఓడ్యాణ పీఠం అయ్యింది, అమ్మవారు ఓడ్యాణ పీఠ నిలయ్యింది. యమధర్మరాజు గారు అక్కడ వైతరిణి నది ప్రవాహాన్ని పెట్టాడు. ఆ వైతరిణి స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీళ్లు కొంచెమైనా నెత్తికి తల్లుకోవాలి లేదా స్నానం చేయాలి. మా అదృష్టవశాత్తు మేము అక్కడ పూరి జగన్నాథంలో భాగవతం చెప్పుకొని తదనంతరం అక్కడికి వెళ్ళి స్నానం చేశాం. జీవితంలో ఒకసారైనా ఆ పీఠాన్ని చూడండి. లలితాదేవి భండాసురుణ్ణి సంహరించిన తర్వాత భూలోకానికి మొట్టమొదటి ఇక్కడికి వచ్చిందనమాట. ఈ కథని అగస్త్యుడికి హయగ్రీవుడు చెప్పాడు. ఓడ్డి ఆడపేట నిలయానికి పేరు ఎందుకు వచ్చిందో ఆ కథని చెప్పాడు. ఆ తదనంతరం అమ్మవారు మళ్ళీ వింధ్యాచల నివాసిని అనే పేరుతో రెండవసారి భూలోకానికి వచ్చింది. ఇవన్నీ హయగ్రీవుడు చెబుతున్నవే గుర్తుపెట్టుకోండి. ఈ కథ అంతా హయగ్రీవ అగస్త్య సంవాదం. ఈ వింధ్యాచల నివాసం చాలా అద్భుతమైన ఘట్టం, అది కూడా చెబుతున్నాను విను. పూర్వం ఒకప్పుడు నారదుడు భూమండలం అంతా తీర్థయాత్రలు చేయడానికి వచ్చాడు. నారదుడు తలుచుకుంటే ఉంది ఆకాశంలో ప్రయాణం చేయగలడు, వైకుంఠంలో మాయమైతే భూమి గ్రహగలడు, భూమి మీద మాయమైతే స్వర్గానికి వెళ్ళగలడు, స్వర్గంలో మాయమైతే కైలాసానికి వెళ్ళగలడు, ఎక్కడికైనా నిమిషంలో వెళ్ళిపోగలడు. ఆయన కళ్ళు మూసి తెరిచేలోపు తన దివ్యశక్తితో వెళ్ళగలడు. కాబట్టి నారదునికి రెస్ట్రిక్షన్స్ లేవు. కరోనాలు, ముక్కులు, కట్టుకోవడాలు, గొడ్డలు ఇవేమీ అక్కర్లేని వాడు నారదుడంటే. ఆ మహానుభావుడు ఒకసారి భూలోకానికి వచ్చాడు. ఆకాశ మార్గంలో దివ్య గమనముతో, ఆకాశగమనముతో కాకుండా కాలినడకన తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు ఆయన. తద్వారా కాలినడకన తీర్థయాత్రలు చేసిన వాడికి ఎక్కువ శక్తి వస్తుంది అని లోకానికి చెప్పడం ఆయన ఉద్దేశం అనమాట. తీర్థయాత్రలు ఎప్పుడు కాలినడకన చేయాలని ఎన్నోసార్లు చెప్పి చెప్పుకున్నారు కదా. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాశీ దాకా నడవక్కర్లేకపోయినా కాశీలో అయినా నడవండి, మరీ గుళ్ళో దాకా రోప్వేలో వెళ్ళకండి, కాస్త గంగానది తీరంలో ఘాట్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్ళండి. వార్ధక్యంలో ఎలాగో వెళ్ళలేరు, వయస్సులో ఉన్నప్పుడే వెళ్ళాలి, కొంచెం శరీరంలో ఓపిక ఉన్నప్పుడే వెళ్ళాలి. అందుకే నాకు మృత్యువు రాదు, నేను యువకుణ్ణి, ఇప్పట్లో నేను వెళ్ళక్కర్లేదు, ఎప్పుడో రిటైర్ అయ్యాక అప్పుడు వెళదాం అని అనుకోవద్దు అని వ్యాసుడు చెప్పాడు. నేను చెప్పలే, నాకు మృత్యువు రాదు ఇప్పట్లో, నేను ఇంకా యువకుణ్ణి అనుకోవద్దు ఎప్పుడూ కూడా. యువాహ మధున ధార్యం నచిత్తే త్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంత మహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కటశ్రమ ఘటామప్రాప్య హిత్వాద్రుతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్ పురీం ధూర్జటే. నాకు ఇంకా ఎప్పట్లో మృత్యువు రాదు, నేను అహం యువకుణ్ణి, కుర్రగాణ్ణి లేక కుర్రదాన్ని అని నీ మనస్సులో ఎప్పుడు అనుకోకురా నాయనా. ఎందుకంటే నువ్వు కుర్రాన్ని అనుకునే లోపు నీ శరీరం క్షణంలో ముసలితనంలోకి వెళ్ళిపోతుంది. ఈ వార్ధక్యం వ్యాఘ్రీవతిష్ఠతి జర పులిల ఆడపులిలాగా ముసలితనం పొంచి ఉంటుంది. టెండోయ్ పులుల్లో ఆడపులి ఎలా వేటాడుతో తెలుసా? మగపులి కంటే చాలా టెక్నిక్ ఎక్కువ. అలా పొంచి పొదలో టక్కు దూకి పట్టేస్తుంది మెడ. ఇంకా అది మెడ పట్టుకుందంటే ఎంత బలమైన అడవి పొందైనా దున్నపోతైనా కదలలేదు, అలా పట్టుకుంటుందట ముసలితనం. ఆడపులి ఎలా అయితే జంతువుని పొంచి ఉండి పట్టుకుంటుందో ఈ ముసలితనం అనే దిక్కుమాల పులి కూడా మన వెనకే పొంచి ఉండి క్షణంలో పట్టేసుకుంటుంది. అప్పటిదాకా నల్లగా ఉన్న వేషం కాస్త తెల్లబడిపోతుంది. టిక్కు టిక్కు అని నడిచేవాడికత్తా నడుము వంగిపోతాడు, చేతులు నెప్పెడుతూ ఉంటాయి, కూర్చోలేడు, నడుముకి బెల్టలు పెట్టుకుంటూ ఉండాల్సి వస్తుంది. కానీ కొంతమంది మహానుభావులు తెలివితేటలతో తెల్లగా ఉన్న జుట్టును అల్లగా చేసుకోగలరు, కానీ శరీరం ఎలా మార్చగలరు? ఎంత నల్లగా ఉన్న జుట్టు నడవలేక నడవలేక వస్తూ ఉంటే వాడు చూస్తే తెలియదా ఈ ముఖానుకున్న ముడతలు ఏం చెబుతాయి, మోకాళ్ళ నొప్పులు ఎక్కడికెడతాయి. కాబట్టి మనం ఎన్ని ప్రయత్నాలు, కృత్రిమ ప్రయత్నాలు చేసినా ముసలాళ్ళు ముసలాళ్ళే, పడుచువాళ్ళు పడుచువాళ్ళే. ఇప్పుడు అందరూ అలాగా నిత్య యోగులు ఎక్కడ ఉంటారు చెప్పండి. కాబట్టి నిరంతరం వచ్చి ముసలితనం అలా పట్టుకుంటుందిట. ఆ దృష్టి పెట్టుకో, అది దృష్టిలో పెట్టుకో. నువ్వేం చేస్తావు? అందుకని నీ మనస్సులో నేను ఎప్పుడు కుర్రవాణ్ణి, ఎప్పట్లో చావురాదు అనుకోకుండా నీ పక్కనే యమధర్మరాజు గారు తిరుగుతున్నాడని, ఆయన దున్నపోతు మీదకి తిరుగుతున్నాడని, ఆ దున్నపోతు మెడలో ఉన్న ఘంటాధ్వని వినబడుతోందని భావించి శరీరంలో ఓపిక ఉన్నప్పుడే, మరీ ముసలితనం ముంచుకొచ్చి కదలలేని దుస్థితి రాకముందే కాశీకి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండు, దర్శనం చేసుకోలేదా చివరి రోజుల్లో అక్కడ శరీరం విడిచిపెట్టేయి. జీర్ణం పర్ణ కుటీం విహాయ అంటే నీ పాతబడిపోయిన దిక్కుమాల కొంప వదిలిపెట్టే అని ఒక అర్థం. రెండోది ఏంటి, ఇదే జీర్ణమైపోయిన గుడిసె. శిథిలమైపోయిన గుడిసెట మన శరీరం, గుడిసె శిథిలమైపోతే కొత్త గుడిసె వేసుకోవచ్చు కానీ ఈ గుడిసె ఇక్కడ ఈ రకంగా బాగుపడదు. ఇది పోయి కొత్త గుడిసె రావలసిందే కానీ. కాబట్టి ఈ శిథిలమైపోతున్న శరీరమును ఓపిక ఉండగానే కాశీకి తీసుకెళ్తే అప్పుడు నువ్వు బాగుపడతావు అన్నాడు ఆయన. అందుకని జ్ఞానులు ఏం చేస్తారంటే ఓపిక ఉన్నప్పుడు తీర్థయాత్రలు కడతారు. రోజు ఎలాగో వెళ్ళలేము, అప్పుడప్పుడే వెళ్ళదటండి, ఏడాదికోసారో రెండుసార్లు ఏనైవిశారణ్యమో వారణాసియో ప్రయాగయో వెడితే ఆ ప్రాంతాల్లో ఉన్న దివ్య శక్తులు మనకు లభిస్తాయి. ఎవరో మూర్ఖులు తీర్థయాత్రలు అక్కడ దేవకళ అన్నీ నీలో ఉన్నాయంటే అటువంటి రాహిత్యం ఎత్తుకు తోడు కొట్టండి. ఎందుకంటే అవి మన పాడు చేసే మాటలు. ఆ స్థాయి ఎవరికి, అది విష్ణువుకి నారదుడికి, నీకు నాకు కాదు. నీ బతుకేమో అన్నం తినకపోతే ఉండదు, సున్నం తింటే చస్తావు. సున్నం తినేవాడు ఏమో అన్నం తినేవాడు కబుర్లు చెబుతేలాగా. శంకరాచార్యుడు లెవెల్లో ఉంటే అనుకోవచ్చు. ఇంత లెవెల్లో ఉన్న శంకరుడు కూడా యావత్ ప్రపంచం తిరిగాడు కదండి. మొత్తం అన్ని క్షేత్రాలు తీర్థయాత్రతో తిరిగి ఎన్నో గుడుల్లో యంత్రములు వేసి తపస్సులు చేసి శ్రీశైలం వెళ్ళి సౌందర్య లహరిదాసి, ఇంకో చోట శివానంద లహరిదాసి, ఓ చోటేమో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనే స్తోత్రం రాసిన తర్వాత కదా ఆయన అవతారం చాలించాడు. ఆయనకంటే నువ్వు గొప్పవాడివే, ఏ యాత్ర చేయనంటావు, పిచ్చి మాటలు కాకపోతే. కాబట్టి యాత్రలు చేయాలి కాబట్టి నారదుల వారు కూడా భూలోకానికి వచ్చి కాలినడకన అన్నీ తిరిగాడు. మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి మేరు పర్వతం నుంచి యాత్రలు మొదలుపెట్టి తిరుగుతూ వింధ్య పర్వతం దగ్గరికి వచ్చారు. వింధ్య పర్వతం చాలా పెద్దది, అయినప్పటికీ నర్మదా నదీ తీరంలో కొంచెం ఎక్కువ శక్తివంతమై ఉంటుంది. అందుకే నర్మదా నదీ తీరానికి వచ్చాడు నారదుడు. ఎందుకంటే నర్మదా నదీ తీరంలో వింధ్య పర్వతంలో ఒకవైపు ఓంకారుడు మరో పక్కన అమరేశ్వరుడు ఉన్నాడు కనుక అక్కడికి వచ్చి భక్తితో ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాడు. చేసుకునే ముందు రేవా నదిలో స్నానం చేశాడు. రేవా తరంగ శేఖర హేవాక విపాక గతితో చేశాడు హాయిగా. నర్మదా నదినే రేవా నది అని కూడా పిలుస్తారు. ఆ నర్మదా నదీ జలం దర్శన మాత్రంతో ఎవరినైనా పవిత్రుణ్ణి చేస్తుంది. అటువంటి నర్మదలో హాయిగా స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉంటే ఓంకారేశ్వర దర్శనం చేసుకుని బయటకు వస్తున్నటువంటి నారదుణ్ణి చూచాడు వింధ్య పర్వతం. పర్వతాలకి రెండు రూపాలు ఉంటాయి, ఒకటి స్థావరం, ఇంకొకటి జంగమం. జంగమము అంటే కదిలేవి. ఇప్పుడు మనందరం జంగములమే, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళగలం. స్థావరం అంటే కదలకుండా పడి ఉండేది. ఇప్పుడు ఈ పేట ఉంది, తనతో తాను కదలలేదు, కాబట్టి దీని స్థావరం. కొండ ఉంది, తన ఎంత తాను కదలలేదు, అవన్నీ స్థావరములు. కదలగలిగే వాటినేమో జంగమములని, కదలకుండా పడుండే చెట్లు మొదలైనటువంటి వాటిని స్థావరములని పిలుస్తారు. కొన్ని పర్వతములు ఉన్నాయి, వాటికి రెండు శక్తులు ఉంటాయి. దివ్య రూపము ధరించి ఎక్కడికైనా వెళ్ళగలవు, ఒత్తప్పుడు కొండ కింద పడి ఉంటాయి. హిమాలయం, మేరు పర్వతం, వెంకటాచలం, శ్రీశైలం, వింధ్యాచలం, అలాగే కామాఖ్యా పర్వతం, ఇటువంటివన్నీ కూడా దిరూపాలతో ఉంటాయి. పురుష రూపం, కొండ రూపం, అలాగే నదులు ఉన్నాయి. నది కింద ప్రవహిస్తాయి, స్త్రీ రూపంలో మనల్ని అనుగ్రహిస్తాయి. గంగా యమున వంటి నదులు, అన్ని నదులు కలవు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప నదులు అన్నమాట. అలాగే ఈ వింధ్య పర్వతం కూడా రెండు రూపాలు ఉన్నవాడు కనుక కొండ కొండగా ఉండగానే ఒక అందమైన మహారాజ రూపం ధరించి, కిరీటం ధరించి, దివ్య వస్త్రాలు ధరించి నారదునికి ఎదురేగి ఆయనకి కాళ్ళు కడిగి ఆయనకి అర్ఘ్యమిచ్చి పాద్యమిచ్చి గౌరవించి, మహానుభవ నా పూర్వజన్మ సుకృతం వల్ల నా కొండ మీద నువ్వు అడుగు పెట్టావని పొగిడి మెల్లిమెల్లిగా ఇప్పుడు ఆయన పొగిడిన తర్వాత తన పొగుడు కూడా మొదలెట్టాడు. మహాత్మా, నువ్వు యావత్ ప్రపంచం తీర్థయాత్రల వంకతో తిరుగుతూ ఉంటావు కదా, ఎక్కడైనా నాలాంటి గొప్ప కొండను చూసావా? అసలు కొండ అంటే నేను బండలతో కూడిన ఇంత గొప్ప కొండ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఓ బోల్డ్ కొండలు ఉండొచ్చు కాక, ఆ కొండలన్నీ వాటి మొహమండ నాతో సాటొస్తాయా? నేను వీరుండి కదా, పవిత్రుండి కదా, శక్తివంతుండి కదా అని ఓ రెచ్చిపోయి పొగుడు కూడా మొదలెట్టాడు. ఇదంతా విన్నాడు నారదుడు. లోకశ్రేయస్సు కోసం వీడికి కాస్త బొప్పి కట్టించేటట్టుగా ఓ దెబ్బకూడదాం, దాంతోపాటు భవిష్యత్తులో ఇక్కడ ఒక పవిత్ర క్షేత్రం కూడా వచ్చేలా చేద్దామనే కోరికతో వెంటనే ఆయన, నాయన వింధ్యాచలం ఇంకా ఆపు నాయన, ఫుల్ స్టాప్ పెట్టు, నువ్వు చాలా గొప్పవాడు అందులో సందేహం లేదు, కానీ నీ పొగడత నువ్వే పొగడుకోవడం మరీ అంత గొప్పగా ఉండదు. నీ గొప్పతనం ఎవరు కాదంటారు, కాకపోతే ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవడికి వాడు నేనే గొప్ప వాడు అంటున్నారు. అక్కడ వస్తుంది సమస్య. అనగానే నాతో పాటు ఇంకొకళ్ళు ఎవరైనా మేమే గొప్పవాళ్ళం అనే దగ్గర పొగిడారా అన్నాడు ఆయన. పొగడపోవడం ఏంటి, నేను మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాను, మేరు నేనే గొప్పవాణ్ణి, ఎందుకంటే నా చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, అందులో సూర్యుడు చంద్రుడు మొదలైన వాళ్ళు ప్రదక్షిణంగా తిరుగుతారట, రాహువు కేతువు అప్రదక్షిణగా తిరుగుతుంటారు, అందుకే మేరు అప్రదక్షిణీ కుర్వాణం అని పెడతాం. ఏది సత్యనారాయణ వ్రతం వంటి వాటిలో ఇన్ని గ్రహములు నా చుట్టూ ప్రదక్షిణమో అప్రదక్షిణమో చేస్తున్నాయి, దేవతలు కూడా మేరు పర్వతం మీదకి వస్తూ ఉంటారు, ఇంతెందుకు కేదారేశ్వరుడు అనే పేరుతో ఉన్న ప్రాంతం కూడా మేరు పర్వతం కాదా, హిమాలయాల్లో అది ఒక గొప్ప ప్రాంతం కదా అని ఆయన తనను తాను పొగుడుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో ఆత్మస్థుతి చేసుకున్న కొండల్ని రెండే రెండింటి చూశాను, ఒకడిని మేరుని చూశాను, ఆయన పొగుడుకున్నాడు, నిన్ను చూశాను, నువ్వు మరీ రెచ్చిపోయి పొగుడుకుంటావు. శ్రీశైలానికి వెళ్ళాను నేను, సోనాద్రికి వెళ్ళాను, సహ్యపర్వతానికి వెళ్ళాను, వెంకటాద్రికి వెళ్ళాను, వాళ్ళెవరూ తమను తమ పొగుడుకోలేదు. ఏ వెంకటాచలం మీద విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు, అంతటి వరాహస్వామి కొలువై ఉన్నప్పటికీ వెంకటాద్రి తనను తాను పొగుడుకోలేదే, మరి నువ్వెందుకు పొగుడుకుంటున్నావు? ఏమో ఎవరి శక్తి ఏమిటో నాకేం తెలుసు, నీ శక్తి నీకు తెలుసు, మేరు పర్వతం శక్తి మేరు పర్వతానికి తెలుసు అని రెచ్చగొట్టి వెళ్ళిపోయాడు. దాంతో వింధ్యపర్వతానికి మండిపోయింది. నేను గొప్పవాళ్ళు అయినా కాకపోయినా మేరు పర్వతం నాకంటే గొప్ప ఎలా అవుతుంది? ఇది ఆయనకు పట్టిన సమస్య. ఎక్కువ మంది తమని ప్రజలు గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ పక్కవాడిని గుర్తిస్తే వాడికి నిద్రట్టదండు. తమకి గౌరవం లేకపోయినా పర్వాలేదు, కానీ పక్కవాడికి గౌరవం వచ్చిందే ఇక వాడికి అన్నం సహించదు. నా వెడలో దండైపోయినా పర్లేదట, పక్కవాడికి దండేస్తే వీడికి మండుతుంది అన్నమాట. ఏమిటో అదొక చిత్రం. అదే అసూయ, చింత, ఈర్ష్య. ఇప్పుడు వీరికి అదే పట్టుకుంది. ఏమేమి, ఈ మేరు పర్వతంగాడు నాకంటే గొప్పవాడా, వాడి గొప్ప ఏమిటి, వాడి చుట్టూతో గ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి కదా వాడికి అంత పేరు వచ్చింది, నా చుట్టూ ఎవరు తిరగట్లేదు కాబట్టి నాకు ఇంత పేరు రాకుండా పోయింది. అబ్బా, ఇప్పుడు వాడి మీదకి వెళ్ళి వాడిని తన్ని తుక్కు కింద కొట్టి చంపేయాలని అన్నంత కసి వస్తున్నది. కానీ ఏం చేయలేని స్థితిలో ఉన్నాను, ఎందుకంటే పూర్వం మా పర్వతాలకు రెక్కలు ఉండేవి, రెక్కలు ఉన్నప్పుడైతే నేను ఎగిరి వెళ్ళి వాడి మీద వాలి వాడిని అడుసులో తాటిపండు దిపినట్టు అదిపేసేవాడిని. ఈ ఇంద్రుడు దుర్మార్గుడు ఎంత పని చేశాడు, ఒక్కడు మా కులంబున సముద్ధతి చూపిన, ఎవడో ఒకడు మా కులంలో అహంకరించి రెక్కలతో ఎగిరి ప్రజల మీద వాలేట, దాంతో ప్రజలకి నష్టం వచ్చింది, ప్రజలంతా ఇంద్రుడి దగ్గర మొరపెట్టారు, కోపగించాడు ఇంద్రుడు, పర్వతాలన్నిటికీ రెక్కలు నరికేశాడు. ఎవడో ఒకడు తప్పు పని చేసినందుకు మా పర్వతాలన్నిటికీ రెక్కలు నరికేశాడు, దాంతో పర్వతాలకు రెక్కలు లేక భూమిలో ఇరుక్కుపోయాయి. ఇరుక్కుపోయి ఉండకపోతే ఇప్పుడే వెళ్ళి వాడిని రెక్కేసేవాడిని, బరికేసేవాడిని. కానీ ఇప్పుడు ఆ శక్తి లేదు. ఆకాశంలో ఎగిరే శక్తి లేకపోవచ్చు, కానీ నాకు ఒక శక్తి ఉన్నది, నేను పైకి ఎంత కావాలంటే అంత ఎదగ్గలను. బ్రహ్మగారిని ఒక వరం ఇచ్చాడు, నువ్వు బ్రహ్మలోక పర్యంతం దాకా ఎదగ్గలుగుతావు అని ఒకప్పుడు వరం ఇచ్చాడు. ఇప్పుడు ఆ శక్తిని ఉపయోగించుకుంటాను. ఎందుకు ఉపయోగించుకుంటాటైనా, సూర్యుడు రోజు మేరు పర్వతం చుట్టూ తిరుగుతాడు, మేరు పర్వతం చుట్టూ తిరిగి మళ్ళీ భూమికి ఒకవైపు ఏమో సూర్యాస్తమయం, ఒకవైపు సూర్యోదయం, మళ్ళీ ఈ వైపు సూర్యోదయం, అటు సూర్యాస్తమయం ఇస్తూ ఉంటాడు. మేరు పర్వతం చుట్టూ సూర్యుడు తిరగకపోతే మేరు పర్వతం యొక్క ఖ్యాతి నశించిపోతుంది. సూర్యుడు తిరగకుండా ఉండాలంటే సూర్యుడు వెళ్ళే మార్గంలో నేను అడ్డం నిలబడాలి. నేను ఎంత ఎత్తేనే ఎదగ్గలను కనుక సూర్యుడు రథాన్ని ఆపేస్తాను అని అమాంతంగా విపరీతంగా పెరిగిపోయాడు. ఆకాశంలో అలా పైకి పెరిగిపోయాడు, ఎక్కడ దాకా, సూర్యుని అడ్డం కొట్టేంతవరకు పెరిగిపోయాడు. రోజు లాగే సూర్యభగవానుడు ఏడు గుర్రములు పూంచిన రథం మీద ప్రయాణం యథాప్రకారంగా సాగించాడు. సూర్యుడు మహావేగంగా వెళ్ళిపోతుంటాడు కదా, అప్పుడు ఎక్కడి వాళ్ళు కూడా ఆయనకి భక్తితో నమస్కరిస్తూ ఉంటారు. సూర్యుడు ఏడు గుర్రములు పూంచిన రథం మీద తూర్పు దిక్కున ఎర్రగా తోచి తోచగానే పూర్వకాలంలో భక్తులు రెండు చేతులు జోడించి ఆయన్ని ధ్యానం చేసి అర్ఘ్యప్రదానం చేసి గాయత్రి మంత్రం జపించేవారు. పూర్వం గాయత్రి అని ఒక మంత్రం ఉండేదిలేండి, దాన్ని జపించేవారు, అర్ఘ్యమని ఇచ్చేవారు. పాపం ఓ శ్లోకం ఉండేది, ఆ శ్లోకంతో సూర్యుడు స్తుతించేవారు. ఇప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, లేవగానే కాఫీ పాచ్యముఖంతో, ఇలా లేవగానే కాఫీ అనడంతో వీడిని అందరూ జనం పాపి అనడం మొదలెట్టారు. ఈ పాపీని కాస్త ముక్కు కోపి అయిన ఎప్పుడు పట్టుకుపోయి తాపీగా నలుగుబాతున్నాడు. సప్తాశ్వరథమారూఢం
ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
అని భక్తితో మునులు నమస్కరిస్తున్నారు. సూర్యభగవానుడి రథం మహావేగంగా వచ్చింది. పైకంటా పెరిగిపోయిన వింజపర్వతాన్ని ఢీ కొట్టి ఆ రథం మొగ్గింది, ఒరిగిపోయింది, గుర్రాలు ఆగిపోయాయి, సూర్యుడు కూడా అలా ఉండిపోయాడు. ఏమీ చేయలేకపోయాడు ఆయన, ఎందుకంటే బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది వింజపర్వతానికి. ఆయన పెరగడం వల్ల సూర్యుడి రథం దాన్ని ఢీ కొట్టి ఆగిపోయింది అనమాట. ఒక్క క్షణకాలము కూడా రాహు రోట్లో కూడా చిక్కుపడని సూర్యుడు ఇప్పుడు ఆగిపోయాడు. రాహు మిగితే కూడా కడుపులోంచి తొందరగా బయటకు వచ్చేస్తాడు ఆయన, లోపల ప్రయాణం చేస్తూనే ఉంటాడు. రాహుకేతువులకు కూడా ఎక్కువసేపు కడుపులో చిక్కుబడి ఉండని పరమాత్ముడు సూర్యభగవానుడు ఆగిపోవడంతో లోకం అంతా స్తంభించిపోయింది. ఒకవేపంతా చీకటే, మరొక వేపంతా వెలుతురే. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కటిక చీకటి, వాళ్ళకి తెల్లారదు. అమెరికా మొదలైనటువంటి వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళకి అక్కడేమో ఇక్కడ చీకటి అక్కడ పగలు, వాళ్ళకి రాత్రి అవ్వదు, వీళ్ళకేమో తెల్లారదు. మన వాళ్ళు ఎప్పుడు సూర్యోదయం అవుతుందా సంధ్యావందనం చేద్దామని వీడు చూస్తూ కూర్చుంటే ఎప్పుడు చూసినా చీకటి అలాగే పడుకుని నిద్రపోతున్నారు. వీళ్ళు ఎంతసేపు నిద్రపోతారు, మెలకు వచ్చింది కానీ బయటకు వచ్చి చూస్తే సూర్యుడు కనపడ్డ. అక్కడ వాళ్ళు అలిసిపోయి పడుకుందామని చూస్తే వాళ్ళకేమో సూర్యుడు అస్తమించడు. ఈ విధంగా సూర్యాస్తమయం ఒకవైపు, సూర్యోదయం ఒకవైపు ఉండిపోయాయి. దాంతో కాలమే స్తంభించిపోయింది, ప్రపంచం నాశనమయ్యే దుస్థితి వచ్చింది. అప్పుడు ఓహో, వింజపర్వతం విపరీతంగా శరీరం పెంచటం వల్ల సూర్యుడి రథం ఆగిపోయింది, సూర్యుడి యొక్క సంచారం ఆగిపోతే లోకాలు నాశనమైపోతాయని భావించినటువంటి దేవతలు, మహానుభావులైన ఋషులు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత సప్తపో నివహాభీష్ట వరప్రదాత జగన్నిర్మాత ధాత విధాత పాహి అన్నారు. సమస్త ప్రాణులను సృష్టించేవాడివి, అందరి నుదుటి వ్రాతలు రాసేవాడివి, వరాలు వారి వారి తపస్సులను బట్టి ఇచ్చే మహానుభావుడివి. అందుకే నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. లోకాలు ప్రస్తుతం స్తంభించిపోయాయి, సూర్యుడి రథం ఆగిపోయింది, వింజపర్వతం రెచ్చిపోయి శరీరాన్ని పెంచాడు, ఈ దుస్థితి నుంచి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, దేవతలారా ఒక్క క్షణం ఇక్కడ ఆసీనులు కండి అని చూశారా, నా కుడివైపు కొంతమంది ఎడంవైపు కొంతమంది కూర్చునున్నారు. ఈ కుడివైపు కూర్చున్న వాళ్ళంతా గురువుల్ని పూజించారు, తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసిన వాళ్ళు, తీర్థయాత్రలు చేశారు పద్మాగర్ గారితో, అప్పుడప్పుడు రైవిశారణ్యంలో భాగవత సప్తాహాలు విన్నారు, వాళ్ళంతా ఈ వైపు కూర్చున్నారు. యాత్రలు చేసిన వాళ్ళు, అన్నదానాలు చేసిన వాళ్ళు, గురువుల్ని పూజించిన వాళ్ళు మొదలైన వాళ్ళు ఇక్కడున్నారు. ఈ వైపు కూర్చున్నారు చూశారు, నాకు రెండో వైపు వీళ్ళెవరో తెలుసా, నిత్యం గోవులకి అన్నదానం చేసి గోవులకి గడ్డేవి పెట్టి వాటి చుట్టూ ప్రదక్షిణ చేసి గోవుల్ని పూజించిన పుణ్యాత్ములు. బ్రహ్మ వీళ్ళేదో కష్టంతో వస్తే గోవుల్ని పొగిడాడు, అంటే గోవుల్ని పూజిస్తే ఈ కష్టం రాదని చెప్పడం అనమాట. అద్భుతమైన శ్లోకాలు చెప్పారండి ఇక్కడ. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభా క్షీరం తస్యాంతు గంగా వై కిం పవిత్రమత పరం. ఆవు పేడ యమునా నది, ఆవు మూత్రం నర్మదా నది, ఆవు పాలు గంగయే. అందుకే ఆవు శరీరంలో మూడు నదులు ఉన్నాయి కనుక, గంగా యమున నర్మదా అనే మూడు నదులు ఆవులో ఉన్నాయి కనుక ఆవు కంటే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. అటువంటి ఆవుల్ని పూజిస్తే బ్రహ్మలోకానికి కడతారట. బ్రహ్మగారి పక్కన మంచి సీట్ ఇస్తే కూర్చున్నట్టు వాడు. గవామంగేషు తిష్టాంతి భువనాని చతుర్దశ. ఆవు శరీరంలో అనేక లోకాలు ఉన్నాయి, అందుకే ఆవులు నా చుట్టూ ఉండాలి అని నేను కోరుకుంటూ ఉంటాను వీళ్ళంతా గోసంరక్షణ చేసిన వాళ్ళు అని ఎవరెవరు ఏ పుణ్యం చేస్తే గోలోకాలకు వస్తారో చెప్పారు. గురువుగారితో అబద్ధం ఆడకూడదండి, మాట వరుస కూడా గురువుగారితో అసత్యం ఆడితే 32 కోట్ల సంవత్సరాలు కుంభీపాక నరకానికి కడతారట. అటువంటి వాళ్ళు ఎవరు నా లోకాలకి రారని కూడా చెప్పాడు ఆయన అని చెప్పి ఆయన ఏం చేశాడో ఏమిటో మొదలైన విశేషాలతో ఆఖరి రోజు కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుంటాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.